గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో మీరంతా కూడా సంతోషిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలుగుతున్నారని, ఆయన తెచ్చినటువంటి రక్షణను గురించి ఇతరులకు మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క క్రియల ద్వారా, మీ బ్రతుకు ద్వారా మరింత మందిని దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ యొక్క వృత్తాంతములో ఇమిడి ఉన్నటువంటి అంశములు ఏమిటి అనేటువంటి దాని గురించి కొంత మనము ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. అంటే మనకు చెప్పబడినటువంటి రీతిగా క్రిస్మస్ వృత్తాంతమును మనము బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ఏమేమి అంశములు అక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది అనేటువంటి దాని గురించి కొంత మనము ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటగా క్రిస్మస్ వృత్తాంతం అనేటువంటిది కానివ్వండి, ఈ లోకంలో జరిగేటువంటి మరి ఏదైనప్పటికీ దేనిని తెలియజేస్తూ ఉన్నదంటే, దేవుని యొక్క చిత్తము భూలోకమందు నెరవేరబడుటను తెలియజేస్తూ ఉన్నది. దేవుడు తన యొక్క అనుమతిని ఇవ్వకపోయినట్లయితే భూమి యందు జరిగేటువంటి ఏ విషయం కూడా జరగలేదు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారముగా ఈ లోకమందు తన కార్యమును నెరవేర్చుతూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళికను రూపొందించినాడు. ఆయన ప్రణాళిక ప్రకారము ఈ లోకమందు ఉన్నటువంటి సమస్తము ఆ ప్రణాళిక చొప్పున ముందుకు వెళుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రణాళిక జరిగేటప్పుడు మనకు అనేకమైనటువంటి అనుమానములు వస్తూ ఉంటాయి. దేవుడే ఈ యొక్క ప్రణాళికను రచించినట్లయితే, వ్యూహపరిచినట్లయితే, వ్యూహ రచన చేసినట్లయితే, ఈ యొక్క రచనలో ఆయన చెడ్డవాటిని మంచి వాటిని సహితము ఎందుకు జోడించి ఈ విధంగా ఉంచాడండి? ఒక మంచి వాటినే ఉంచి ఉండవచ్చును కదా, చెడ్డవాటిని సహితము జరిగే విధంగా ఎందుకు ఆయన ఈ విధమైనటువంటి వ్యూహ రచన చేశాడు అని అనేక మంది అడిగేటువంటి వారుగా ఉంటారు. అందరికీ అనుమానం కూడా వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఒకసారి కాబట్టి మరొకసారి రావచ్చు ఈ అనుమానం అనేటువంటిది. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన ప్రణాళికను తన చిత్తానుసారంగా రచించినటువంటి వాడై ఉన్నాడు. మనిషిని తయారు చేయాలని, అదే విధముగా మనిషికి జోడిని కూడా తయారు చేయాలని, ఆ తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి సకల విధములైనటువంటి పశుపక్షాదులను, జీవరాశిని సమస్తమును ఆయన ఈ విధంగా చెయ్యాలని ఆయనకు ఎవరో చెప్పినటువంటి విషయం కాదు. ఎవరో ఒక కమిటీలో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. దేవుడు తన అపారమైనటువంటి శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి ఆయన వ్యూహ రచన చేసి దాని ప్రకారము సమస్తమును నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి వ్యూహ రచన చేసి నడిపిస్తూ ఉన్న సమయంలో మనుషుని ఆయన చేసి ఉన్నాడు. మనుషుడు ఆయనకు సన్నిహితుడై ఆయన చెప్పిన విధముగా ఆయన మాట వింటూ నడుచుకునవలనని దేవుడు ఆశించి ఉన్నాడు. అయితే మనుషుడు ఎప్పుడైతే దేవుని మాట నుండి దూరమైపోయాడో, దేవుని యొక్క కట్టడ నుండి దూరమైపోయినాడో, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శాసనమును ఉల్లంఘించినాడో, అప్పుడు ఏం జరిగిందంటే దేవునికి మనుషునికి మధ్య ఒక అగాధం అనేటువంటిది ఏర్పడినది. ఆ సంబంధం అనేటువంటిది తెగిపోయినది. ఈ సంబంధమును మరలా తిరిగి పునరుద్ధరించాలంటే ఏ విధమైనటువంటి శక్తి కానీ మరొకటి కానీ మరొకటి కానీ లేనటువంటిదై ఉన్నది. ఈ సమయంలో ఒకే ఒక మార్గము ఏమై ఉన్నదంటే, దానిని పునరుద్ధరించగలిగినటువంటిది నిరపరాధమైనటువంటి రక్తం అనేటువంటిది ప్రోక్షించబడినట్లయితే, అప్పుడు దానిని దేవుడు అంగీకరించి దాని ద్వారా ఆ సంబంధమును తిరిగి పునరుద్ధరించగలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి జీవజంతువులు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి, మరేదైనప్పటికీ వాటి యొక్క రక్తం అనేటువంటిది దేవునితో మానవుని యొక్క తెగిపోయిన సంబంధమును కలపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రక్తముగా దేని రక్తమును లేదు. కాబట్టి దేవునితో తెగిపోయినటువంటి మనుషుని యొక్క సంబంధమును కలుపగలిగినటువంటి ఆ రక్తము ఎక్కడా లేనటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవుడు చూచి తానే తన కుమారుని రూపంలో నరావతారములో వచ్చి శిలువ మీద ప్రజలందరి పాపము నిమిత్తమై బలియాగముగా తన ప్రాణమును అర్పించి తన రక్తమును చిందించి ఆ పాప విమోచనను కలిగించాలని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క కుమారుని ఈ లోకమునకు పంపాలని ఆశించాడు. ఆ ప్రణాళికలను ఆయనకున్న ఆ ఉద్దేశమును నెరవేర్చాలని ఆయన ఆలోచించాడు. అయితే దేవుని కుమారుని ఈ లోకమునకు పంపే ముందు అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక సార్లు పాత నిబంధన గ్రంథములో మానవాళికి రానయ్యున్నటువంటి మెస్సియాను గురించి తెలియజేయటం అనేటువంటిది జరిగినది. ఆ ప్రవక్తలు ప్రవచించుట ద్వారా ఈ విషయమును అప్పుడున్నటువంటి మనుషులకు తెలియజేస్తూ క్రమంగా వస్తూ ఉన్నారు. ఇంకో రకంగా మనం చూసినట్లయితే పాతన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క 39 పుస్తకములలో అన్నిట్లోనూ ప్రతి పుస్తకములోనూ రానున్నటువంటి క్రీస్తును సూచిస్తూ ఆ పుస్తకములు ఆత్మ ప్రేరితమై రాయబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా చెప్పబడినటువంటి మెస్సియాను ఈ లోకమునకు తండ్రి నిర్ణయించినటువంటి ఆ సమయమునకు పంపటం అనేటువంటిది క్రిస్మస్ సంబరంగా మనకు లభించింది. దేవుడే మానవ రూపంలో ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును ఇచ్చు నిమిత్తమై కొంతకాలం ఇక్కడ ఉండి ఆయన చేయవలసినటువంటి పనిని చేయునట్లుగా ఆయన ఈ లోకంలో ఉద్భవించటం అనేటువంటిది మనకు సంబరంగాను పండుగగాను ఉండింది. కాబట్టి మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అనేటువంటిది దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ప్రణాళిక అనేటువంటిది నెరవేర్చబడతాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక రెండవదిగా క్రిస్మస్ అనేటువంటిది దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నది. ఈ ప్రేమ ఎటువంటిది అని మనం ఆలోచించినప్పుడు ఇది దేవుని యొక్క అతీతమైనటువంటి ప్రేమగా మనకు కనబడుతూ ఉన్నది, అపారమైనటువంటి ప్రేమగా కనపడుతున్నది, అనూహ్యమైనటువంటి ప్రేమగా ఇది మనకు కనపడుతూ ఉన్నది. ఎందుకు ఇలాంటి మాటలు మనం ఉపయోగిస్తున్నాము, ఇలాంటి ప్రేమగా మనకు ఎందుకు ఇలా కనబడుతున్నది అని మనం ఆలోచించినట్లయితే దేవుడు మనుషుని చేసినప్పుడు ఆయన ఇతర జీవ జంతువులను చేసినప్పటి వలెనే ఆయన మనలను సహితము చేశాడు. అయితే మనుషులలోనికి ఆయన యొక్క జీవాత్మను ఊదాడు. అది ఒకటే డిఫరెన్స్. ఆ జీవాత్మ అనేటువంటిది మనుషులలో ఉన్నది, మిగిలినటువంటి జీవ జంతువులలో అది లేదు. మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవుని నుండి దూరమైపోయాడు. అలాంటి మనుషుని తిరిగి తన యొద్దకు చేర్చుకునవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మనుషునికి స్వీయ చిత్తము చేసుకునటానికి అనుమతినిచ్చాడు. ఈ లోకములో తన చిత్తానుసారంగా తాను కోరుకున్నట్లుగా బ్రతకవచ్చు, కావాలంటే మంచిని తీసుకునవచ్చు, దాని ప్రకారం జీవించవచ్చు, లేనట్లయితే చెడును ఆశించి ఆశ్రయించి దానిని వెంబడించి నశించిపోవచ్చు. ఈ విధమైనటువంటి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. ఏ ఒక్కరిని కూడాను బలవంత పెట్టడం అనేటువంటిది దేవుడు చేయలేదు. కాబట్టి ఈ విధంగా స్వేచ్ఛను అనుగ్రహించినప్పుడు మనుషుడు తన ఇష్టానుసారంగా తన ఉద్దేశపూర్వకంగా దేవుని నుండి దూరమైపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు తన నిమిత్తమై తిరిగి ఫేవర్ చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఎందుకంటే మనుషుడు తన చిత్తానుసారంగా తన ఉద్దేశపూర్వకముగా దేవుని నుండి దూరమైపోయినాడు, ఆ విధంగా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి తనను ఆ విధంగా వదిలివేసి ఉండవచ్చు దేవుడు. అయితే మనుషుడు ఏమి కోల్పోతున్నాడు, దేని నుండి అతను దూరంగా వెళ్ళిపోతున్నాడు, దేని వెంట పరిగెడుతూ ఉన్నాడు, ముందు ఏమి కాచుకొని ఉన్నది నశించిపోయేటువంటి ఈ యొక్క మనుషుని ముందు అనేటువంటి సమస్తమును గ్రహించినటువంటి దేవుడు మనుషు ఆ విధంగా నశించిపోవటను ఆయన సహించినటువంటి వాడై దేవుని నుండి దూరమైపోయినటువంటి ఈ మనుషుని తిరిగి దేవునితో కలిపేటువంటి మార్గముని గురించి ఆయన ఆలోచించాడు. దీని నిమిత్తమై తన కుమారుని ఈ లోకమునకు పంపటం అనేటువంటిది జరిగింది. తన సొంత కుమారుని నశించిపోయినటువంటి మూర్ఖత్వముతో ముందుకు సాగిపోయినటువంటి మనుషుని నిమిత్తమై బలియాగముగా ఇవ్వటం అనేటువంటిది దేవుడు చూపినటువంటి ప్రేమయ్యున్నది. ఈ ప్రేమను మనం చూసినప్పుడు అది అతీతమైనటువంటిది అని మనకందరికీ తెలుస్తుంది. అది అపారమైన ప్రేమ అని మనకు తెలుస్తున్నది. అది అనూహ్యమైనటువంటి ప్రేమ అని మనకందరికీ తెలుస్తున్నది. అది నిస్వార్థమైనటువంటి ప్రేమ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అది మనలను రక్షించు నిమిత్తమై చూపించిన ప్రేమ అని మనకు తెలుస్తున్నది. అది విలువ కట్టలేనటువంటి ప్రేమ అని మనకందరకు అర్థమవుతున్నది. ఈ లోక సంబంధంగా మనం రకరకాలైనటువంటి ప్రేమలను చూస్తూ ఉంటాము. అప్పుడే కనపడే అంతలోనే మాయమైపోయేటువంటి ప్రేమలతో మొదలైతే తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ, భార్యకు భర్తకు మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది, ఇలాంటి ప్రేమలైనటువంటివి సహితం మనం చూడగలుగుతున్నాము. ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. అయితే ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమ కూడాను దేవుడు మన ఎడల చూపినటువంటి యొక్క ప్రేమ ముందు ఎందుకు పనికిరానటువంటివి. దేవుని యొక్క ప్రేమకు, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మానవుడు చూపించేటువంటి యొక్క ప్రేమలకు మధ్య ఎటువంటి పొందిక పొంతన అనేటువంటిది లేదు. అటువంటి ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. నశించిపోయిన మానవుని ఎడల చూపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రెండవది ఏంటంటే, దేవుడు చూపినటువంటి ప్రేమను క్రిస్మస్ వృత్తాంతం అనేటువంటిది తెలియజేస్తున్నది. మొట్టమొదటి దేవుని యొక్క ప్రణాళికను దేవుడు నెరవేర్చటం అనేటువంటిది తెలియజేస్తుందని మనం చెప్పుకున్నాం. రెండవది, దేవుని మానవుని ఎడల చూపినటువంటి ఈ అపారమైనటువంటి ప్రేమను అది తెలియజేస్తున్నదని మనం చూస్తూ ఉన్నాం. మూడవది, క్రిస్మస్ వృత్తాంతాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు అది ఇచ్చుటను తెలియజేస్తూ ఉన్నది. దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి బహుమానమే దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క రక్షణ అనేటువంటిది. దేవుడు మనుషునికి రక్షణను ఉచితంగా అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమ చేత ఈ రక్షణను ఉచితంగా మనకు అనుగ్రహించటం అనేటువంటిది మనం చూసినప్పుడు, ఈ యొక్క క్రిస్మస్ వృత్తాంతములో ఇచ్చుట అనేటువంటిది ఒక ప్రధాన అంశముగా మనకు కనబడుతూ ఉన్నది. మనుషులను మనం గమనించినట్లయితే ఇచ్చుట అనేటువంటి స్వభావం అనేటువంటిది చాలా చాలా తక్కువ మందికి, చాలా చాలా తక్కువ సందర్భాలలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కొన్ని సమాజములను మనం గమనించినప్పుడు ఆ సమాజములలో కన్నా ఇతర సమాజములలో ఇచ్చుట అనేటువంటి లక్షణము ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఎంత ఉన్నా సరే వారికి ఇచ్చేటువంటి లక్షణం అనేటువంటిది ఉండదు. ఎంతో ఇవ్వనవసరం లేదు, కనీసము ఆ చెయ్యి విదిల్చినా చాలు. ఎంతో మందికి మేలు కలగవచ్చు, కానీ వారికి ఎంతో ఆస్తిపాస్తులు, ధనధాన్యములు ఇవన్నీ ఉన్నప్పటికీ వారు వాటిలో కొంచెమైనను ఇతరులకు ఇచ్చేటువంటి వారుగా వారు ఉండరు. ఇది చాలా భయంకరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసును తెలియజేస్తూ ఉంటుంది. మన ఎదుట ఉన్నటువంటి వారే, మన చుట్టూ ఉన్నటువంటి వారే తినటానికి తిండి కూడా లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి సమయమును మనము చూస్తూ ఉన్నప్పటికీ వారితో ఎన్నో మాటలు చెప్పి వారి కడుపులు నింపేటువంటి వారంగా మనం కనపడతామే తప్ప, సరి అయినటువంటి విషయమును, చేయవలసినటువంటి విషయమును వారి ఎడల చేసి, వారి ఎడల కనికరమును దయను చూపి మనం చేసేటువంటి వారంగాను, వారి యొక్క అవసరతను మీట్ అయ్యేటువంటి వారంగాను మనము. దేవుడు ఆ విధంగా లేడు. మాటలు చెప్పి మనం కడుపులు నింపినటువంటి వాడుగా దేవుడు లేడు. కానీ దేవుడు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే, తన కుమారుని సహితము, సొంత కుమారుడు, ఏకైక కుమారుడు, ఆ కుమారుని సహితము బలియాగముగా అర్పించి మనలను రక్షించు నిమిత్తమై ఆయన ఆ కుమారుని ఈ లోకమునకు పంపటం అనేటువంటిది జరిగినది. ఇది ఇచ్చుటలో ఏ లెవెల్లో ఉన్నది అని అంటే, ఆయనకు ఉన్న సమస్తమును ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయనకి ఏమైతే ఉన్నదో, ఒకే ఒక కుమారుడు, ఆయనకున్నటువంటి ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుని యొక్క ప్రాణమును బలియాగముగా ఇవ్వటం అనేటువంటిది. ఈ విధంగా మనము ఇచ్చుట అనేటువంటి దానిని ఈ క్రిస్మస్ వృత్తాంతములో చూడగలుగుతాము. ఇచ్చుట అనేటువంటి దాని గురించి ఎన్నోసార్లు మనము ప్రసంగములలోను, బోధలలోను ఎన్నోసార్లు విని ఉండవచ్చును. అయితే మనమే ఇచ్చేటువంటి వారంగా మారటం అనేటువంటిది, అది నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. ఆ లెవెల్కి మనం ఎప్పుడు వెళ్ళేటువంటి వారంగా ఉన్నాం. మనము మహా ఇస్తే ఏం చేస్తామంటే, ఇంట్లో గ్లాసులో మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఎవరికైనా ఇస్తే ఇవ్వవచ్చునేమో. అంతకు మించి మనం ఇచ్చేటువంటిది చాలా చాలా తక్కువ సందర్భాలలో ఏదో చెయ్యి విదిల్చినట్టుగా విదిల్చేటువంటి వారు ఉంటుంటారు. ఒక పెద్ద ఆఫీసర్ గారు నాతో ఈ రకంగా చెప్పడం విన్నాను నేను. ఆయన ఏమన్నాడంటే, ఏమండి పలానా సమాజాల నుండి మాకు డొనేషన్స్ అనేటువంటివి అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకునేందుకు ఇవ్వండి అని వచ్చేటువంటి ఈ యొక్క డొనేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మేము ఆ సమాజమును విడిచి దూరంగా ఉన్న మరొక సమాజమునకు వెళ్ళాము. అక్కడ కుబేరులైనటువంటి వారు చాలామంది ఉన్నారు, కోటీశ్వరులైనటువంటి వారు ఎంతోమంది, సుఖ సౌఖ్యములుగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి నుండి ఒక్క రూపాయి కూడా మాకు విదల్చబడలేదండి. వారి నుండి మాకు పేదల నిమిత్తమై ఖర్చు చేసే నిమిత్తము, వారి అవసరతల నిమిత్తమై, బేసిక్ నీడ్స్ నిమిత్తమై ఖర్చు చేసే నిమిత్తము రూపాయి కూడా వారు విదిల్చినటువంటి దాఖలాలు లేవండి అని చెప్పడం నేను విన్నాను. దీనిని మనం గమనించినప్పుడు మనము ఎలా ఉన్నాము? మనం కేవలం మాటలు చెప్పేటువంటి వారంగా ఉన్నామా? మనకు ఉన్నటువంటి దానిలోనే మనం ఇచ్చేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా? దేవుడు ఏదో మనల్ని ఇవ్వాలని ఆశించకపోవచ్చు, కానీ ఉన్నదానిలోనే నీవు ఈ విధమైనటువంటి మనసును కలిగినటువంటి వాడివై యుడి మీకు ఇయ్యబడునని చెప్పినటువంటి దేవుడు, నేను ఇచ్చినట్లయితే నా అవసరతను దేవుడు తీరుస్తాడనేటువంటి యొక్క నమ్మకం చేత మనము ఇవ్వగలిగినట్లయితే, ఆ విశ్వాసమును దేవుడు అంగీకరించి దాన్ని ఆశీర్వదించి మన అవసరతలను సహితము తీర్చేటువంటి వాడుగా దేవుడు ఉండగలడు. మన అవసరతలు అందరు తీర్చాలని మనం ఆశపడుతుంటాం, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క అవసరతలను తీర్చటంలో మన వంతు పాత్ర అనేటువంటిది మనం ఎన్నడూ చేసేటువంటి వారంగా ఉన్నాం. ఆ యొక్క స్థితి నుండి మనము విడుదల పొందవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మొదటగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటం అనేటువంటిది, రెండవది దేవుని ప్రేమ అనేటువంటిది, మూడవదిగా దేవుడిచ్చినటువంటి రక్షణను గురించి మనము చూస్తున్నాము, ఇచ్చుటను గురించి మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత క్రిస్మస్ వృత్తాంతములో నిర్ణయము తీసుకునుట అనేటువంటిది మనము చూడగలుగుతున్నాము. నిర్ణయము తీసుకున్నట అనేటువంటిది దేవుని నుండి జరిగినది, అదేవిధంగా మనుషులు సహితము నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు మనుషులకు చేయవలసినటువంటి ఆ యొక్క మేలును ఆయన చేయు నిమిత్తమై నిర్ణయం తీసుకున్నటువంటి వాడై దానిని అమలు జరిపేటువంటి దానిలో భాగంగా మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని లోకమునకు పంపటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా గొల్లలు జ్ఞానులను మనము చూసినప్పుడు దేవుడు వారికి క్రీస్తు యొక్క పుట్టుకను గురించి తెలియజేసినప్పుడు వారు సహితము వెళ్ళి చూసేటువంటి విషయంలో నిర్ణయమును తీసుకునవలసి వచ్చినది. వెళ్ళటమా, వెళ్లకుండా ఆ వార్తను తెలుసుకుని అక్కడే ఉండటమా అనేటువంటి దాని విషయంలో వారు సహితము నిర్ణయం తీసుకునవలసి వచ్చినది. ఎక్కడ క్రీస్తు పుట్టి ఉన్నాడు, ఎక్కడ వీరికి తెలియజేయబడినది అనేటువంటిది మనం గమనించినప్పుడు క్రీస్తు పుట్టినటువంటి ప్రదేశమునకును వీరున్నటువంటి ప్రదేశమునకును చాలా దూరము ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అయితే వారు వెళ్ళటానికి నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నిర్ణయం తీసుకునుట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఉంటుంది. అనేక మంది నిర్ణయం తీసుకునటము అనేటువంటి దానిలోనే చాలా పొరపాట్లు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది నిర్ణయం తీసుకునుట అనేటువంటి దానికి జడిసినటువంటి వారే, భయపడినటువంటి వారే, నిర్ణయములు తీసుకునకుండగానే తమ జీవితాంతమును నాశనం చేసుకునేటువంటి వారుగా చాలామంది ఉంటూ ఉంటారు. నిర్ణయము తీసుకునవలసిన విషయములో మనము తీసుకునవలసినటువంటి వారమై ఉన్నాము. అదంతా తేలికైనటువంటి విషయము కాదు. కొన్నిసార్లు ఇతరులతో సంప్రదించవలసి వస్తున్నది, ముందుగా ప్రార్థించవలసి వస్తున్నది, దేవుని చిత్తమును వెతకవలసి వస్తున్నది. ఇవన్నీ మనం చేసిన తర్వాత మనము మనకు తెలిసినంత వరకు దేవుడు మనలను నడిపించినటువంటి విధముగా మనము నిర్ణయమును తీసుకునేటువంటి వరంగా ఉండాలి. అంతేగాని నిర్ణయం తీసుకునవలసి వస్తున్నదని చెప్పి దానికి భయపడి దూర దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఏ మేలును మనం పొందేటువంటి వరంగా ఉండం, కానీ ఈ లోకంలో దేనిని పొందనటువంటి వరంగా మనము మిగిలిపోనై ఉన్నాము. కాబట్టి నిర్ణయం తీసుకునుట అనేటువంటిది మనకు ఈ క్రిస్మస్ సందేశంలో, వృత్తాంతంలో ఒక ప్రధానాంశంగా మనకు కనబడుతూ ఉన్నది. తరువాతది శుభవర్తమానము, దేవుడు తెలియజేసినటువంటి శుభవర్తమానము, మానవాళికి దేవుడు తెలియజేసినటువంటి శుభవర్తమానము ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో, వృత్తాంతంలో మనకు కనబడుతూ ఉన్నది. దూతలు ఏమని చెప్పారంటే, సర్వలోకమునకు కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానమును మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము అని చెప్పారు. అంటే మానవాళికి సంతోషము, శాంతి, సమాధానము, విడుదలను అనుగ్రహించేటువంటి ఈ యొక్క వార్త క్రీస్తు యొక్క పుట్టుకలో ఇమిడి ఉన్నది. ఈ విధమైనటువంటి శుభవర్తమానం అనేటువంటిది క్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ శుభవర్తమానాన్ని మనం సొంతం చేసుకోవాలంటే, మన జీవితంలోనే మనము వీటిని అనుభవించాలంటే, అంటే క్రీస్తు తీసుకుని వచ్చినటువంటి ఆ సంతోషమును, ఆ సమాధానమును, ఆ శాంతిని, ఆ విడుదలను మనము వాటిని మన యొక్క వ్యక్తిగత జీవితములలో పొంది వాటిని అనుభవించాలి అని అంటే, దానిని మొట్టమొదట మనము అంగీకరించవలసినది. అంటే ఆ శుభవర్తమానమును మనము అంగీకరించవలసినది. ఏంటి ఆ శుభవర్తమానము? దేవుడు సర్వ మానవాళి యొక్క పాపమును తీసివేయే నిమిత్తమై తన యొక్క ఏకైక కుమారుని లోకమునకు పంపి ఉన్నాడు అనేటువంటిది ఆ యొక్క శుభవర్తమానమై ఉన్నది. ఈ శుభవర్తమానమును మనం చాలాసార్లు విని ఉంటాము. ఈ వార్తను చర్చికి వెళ్ళినప్పుడు, ఇతరత్ర ఎన్నోసార్లు విని ఉంటాం. అయితే ఈ శుభవర్తమానమునకు మనం లోబడినటువంటి వారంగా ఉన్నామా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న అయి ఉన్నది. పండగ రోజున అక్కడ కూర్చుంటాము, పండగ ముందు ఎన్నో దినముల ముందే బోధించేటువంటి పాస్టర్ గారు, ఇతరులు, వీళ్ళందరూ కూడాను ఈ శుభవర్తమానాన్ని గురించి తెలియజేస్తూ ఉంటారు. సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఈ డ్రామాలు వేస్తూ ఉంటారు. ఈ మాటను చాలాసార్లు మనం విని ఉంటాము. క్రిస్మస్ అంటే శుభవర్తమానం అని వారు తెలియజేసి ఉంటారు. ఎన్నోసార్లు ఈ మాటలు మనం విని ఉంటాము. ఎన్నో సంవత్సరములుగా ఈ మాటలు వింటూ ఉన్నాము. అయితే ఈ శుభవర్తమానం అనేటువంటిది నీ యొక్క వ్యక్తిగత జీవితంలోను, నా యొక్క వ్యక్తిగత జీవితంలోను నీ సొంతమైనటువంటిదిగా నీవు అంగీకరించినావా? నీవు ఈ సంతోషమును, సమాధానమును, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క విడుదలను నీవు పొందినటువంటి వాడుగా ఉన్నావా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న అయి ఉన్నది. ఇది నువ్వు పొందకపోయినట్లయితే మిగిలినవన్నీ ఆపేసి మొట్టమొదటగా ఆ శుభవర్తమానమును నీవును, నేనును స్వంతము చేసుకునేవలసి ఉన్నది. లేకపోయినట్లయితే ఎన్ని సంభ్రమలు చేసినప్పటికీ నీవు చేసేటువంటిది, నేను చేసేటువంటిది కేవలము వ్యర్థమైనటువంటి అంశముగా అది మిగిలిపోనై ఉన్నది. ఆ తర్వాత క్రిస్మస్ వృత్తాంతమును మనం గమనించినప్పుడు దానిలో మనకు కనిపించేటువంటిది ఏమిటంటే, దేవుడే మానవ రూపంలో మనుషుల మధ్య ప్రత్యక్షమవుట అనేటువంటిది, ఆ తర్వాత మన మధ్య కొంతకాలం పాటు ఉండి జీవించవలసినటువంటి మాదిరి జీవితమును కనపరచుట అనేటువంటిది, ఈ రెండు కూడాను క్రిస్మస్ యొక్క వృత్తాంతములో ఇమిడి ఉన్నటువంటి అంశములై ఉన్నవి. దేవుడు మనుషుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఏ రూపంలో అంటే మనిషి యొక్క రూపంలోనే ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆయన మన మధ్యనే జీవించాడు. జీవించి ఏం చేశాడు అని అంటే, ఆయన మనము నడవలసినటువంటి మాదిరి జీవితమును ఆయన జీవించి చూపించి ఉన్నాడు. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశముగా ఉన్నది. ఎందుకంటే అన్ని విషయములలోనూ మన వలెనే ఆయన శోధింపబడినప్పటికీ పాపము లేనటువంటి వాడుగా ఆయన మన మధ్య బ్రతికి ఉన్నాడు. కాబట్టి మనము సహితము ఆయనందు విశ్వసించినటువంటి వారమై ఈ లోకములో మన జీవిత యాత్రను కొనసాగించవలెనంటే, మనము సహితము ఆయన వైపు చూడవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన యొక్క బ్రతుకును గురించి మనము నేర్చుకునవలసి ఉన్నాము. ఆయన ఏ విధంగా బ్రతికినారు, ఏ కాలంలో ఏ విధంగా ఉన్నాడు, ఏమేమి చేశాడు, మనకు ఇవ్వబడినంత వరకే ఆ విషయములను మనము ఆలోచించి ఆ విధముగా దేవునిని మనం విశ్వసించుచు ఆయన వలె మనమును పాపము లేని వారముగా బ్రతుకు నిమిత్తము మన యొక్క గురిని చేసుకునవలసి ఉన్నది. ఇది దేవుడు మనకు చూపించినటువంటి మాదిరి జీవితం. ఇంతటితో అయిపోలేదు, ఆ తర్వాత మనము సహితము దేవుని యొక్క మాదిరిని కనపరచుచు బ్రతకవలసి ఉన్నది. నీవు దేవుని యందు విశ్వసించినావని ఎప్పుడు మనం చెప్పగలుగుతామంటే, దేవుడు నీలో క్రియ జరిగించి నిన్నుకు సహితము మాదిరికరమైన జీవితముగా నీ యొక్క జీవితమును మార్చినప్పుడు, అప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో క్రియ జరిగించాడు అని రూఢిగా చెప్పడానికి వీలవుతుంది. అటువంటి మాదిరి జీవితమును నీవును నేనును జీవించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉన్నాము. మనుషులంగా మనం అప్పుడప్పుడు పొరపాట్లు చేయటం అనేటువంటిది సహజము. అయితే మనము కనీసము దేవుని యొక్క కృపను పొందినటువంటి వారముగా ఆ యొక్క ప్రయత్నమును దేవుని కుమారుని వలనే ఆయన చూపినటువంటి ఆయన యొక్క మాదిరి జీవితమును మనము సహితము ఫాలో అయ్యేటువంటి వారంగాను, దానినే మన యొక్క మాదిరిగా తీసుకుని దానిని అనుకరించేటువంటి వారంగాను, అనుసరించేటువంటి వారంగాను ఈ లోకంలో ఉండగలుగుతున్నామా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోనవలసి ఉన్నది. ఆ తర్వాత క్రిస్మస్ సందేశమును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు తన మార్గాన్ని మనుషులకు తెలియజేస్తూ ఉన్నప్పుడు అంచెలంచెలుగా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ అంచెలంచెలుగా తెలియజేయటం అనేటువంటిది మనకు సహితము ఇప్పుడు రక్షణను కొనసాగించేటువంటి యొక్క జీవితములో మనము అవలంబించవలసినటువంటి మార్గమై ఉన్నది. దేవుడు సమస్తమును ఏ మానవునికి ఒకేసారి తెలియజేయలేదు, కానీ దేవుడు మనుషుని నడిపించేటప్పుడు తాను అనుసరించవలసినటువంటి ఒక మెట్టును తెలియజేశాడు. ఆ మెట్టును ఎక్కినప్పుడు రెండవ మెట్టును గురించి తెలియజేశాడు. ఈ విధముగా అంచెలంచెలుగా దేవుడు ఏ మానవునికైనాను తన చిత్తమును తెలియజేయనప్పుడు ఆయన అవలంబించినటువంటి పద్ధతి ఈ పద్ధతి అయి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ప్రవక్తలను ఉపయోగించి మానవాళికి ఆయన ప్రవచనం ద్వారా రానయ్యున్నటువంటి మెస్సయాను గురించి తెలియజేశాడు. నిర్ణీత కాలం వచ్చే వరకు కూడా ఈ విధంగా జరిగింది. ఆ నిర్ణయింపబడినటువంటి కాలం వచ్చినప్పుడు ఆయన తన సొంత పద్ధతుల ద్వారా జ్ఞానులకు ఒక రకంగా తెలియజేస్తే, గొర్రెలను కాచుకునేటువంటి గొర్రెల కాపరులకు మరొక రకంగా ఆయన తెలియజేశాడు. ఈ విధముగా అంచెలంచెలుగా వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ అనేటువంటి ఈ యొక్క పద్ధతి ద్వారా దేవుడు తన కార్యములను చేసేటువంటి వాడై ఉన్నాడని ఇది క్రిస్మస్ వృత్తాంతంలో సహితము జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హేరోదును గురించి ముందే చెప్పలేదు. హేరోదును గురించి ఎప్పుడు చెప్పాడంటే హేరోదు విషయం అనేటువంటిది కథలోనికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు. ఈ విధముగా దేవుడు తగిన కాలమందు తన నిర్ణయములను మనకు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ మనలను ఈ లోకములో ఈ జీవిత యాత్రలో నడిపించేటువంటి వాడిగా ఉన్నట్లుగా ఈ క్రిస్మస్ వృత్తాంతంలో సహితము ఆయన అదే పద్ధతి అవలంబించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత క్రిస్మస్ వృత్తాంతమును మనము గమనిస్తూ ఉన్నప్పుడు క్రీస్తును వెతికేటువంటి మార్గము ఆపద లేనిదిగా ఉండదు అని తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తును వెతికేటువంటి మార్గము ఆపదలతోనూ కొన్నిసార్లు కుటిలతో నిండినటువంటి మనుషులతో ముడిపడినట్లుగాను ఈ విధమైనటువంటిదిగా ఉంటుంది అని మనకు ఈ వృత్తాంతము తెలియజేస్తూ ఉన్నది. హేరోదు విషయము మనం ఆలోచించినప్పుడు హేరోదు క్రీస్తును సంహరించాలని అనుకున్నాడు. కుటిలంగా తాను ఆ యొక్క పన్నాగమును పన్నాడు. వచ్చినటువంటి జ్ఞానులతో ఏమని చెప్పాడంటే, నేను కూడా వచ్చి ఆయనను పూజించలాగున మీరు ఆయన చూచిన తర్వాత నాకు వచ్చి మరలా ఆ యొక్క వార్తను తెలియజేయండి అని చెప్పి వారికి చెప్పి పంపించాడు. కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటిలత ఏమై ఉన్నదంటే, ఆయనను పూజించే నిమిత్తం వెళదామని కాదు, ఆయనను చంపు నిమిత్తమై ఆ విధంగా తను కుటిలంగా ఆ మాటలు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే దేవుడు వాటిని అవాయిడ్ చేశాడనుకోండి, తప్పించాడు వాటి నుండి. అంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, వీరు ఆశ కలిగినటువంటి వారే, ఆసక్తితో అనుసరిస్తూ ఉన్నటువంటి వారే, క్రీస్తును చూడాలని అనుకున్నారు, ఆయనకు మ్రొక్కాలని అనుకున్నారు. ఈ మార్గంలో జరిగినటువంటిది ఏంటంటే, కూటిలమైనటువంటి మనుషుల యొద్దకు వారు వెళ్ళవలసి వచ్చినది. అయితే వారు వెళ్ళారు. వారు అక్కడి నుండి ఎటువైపుకు వెళ్లాలో తార అనేటువంటిది వారిని గైడ్ చేసినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దీని ద్వారా తెలుసుకునేటువంటిది ఏంటంటే, క్రీస్తును వెంబడించేటప్పుడు మనకు ఆపదలు అనేటువంటివి, కీడులు అనేటువంటివి అప్పుడప్పుడు జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అయితే మొత్తం మీద దేవుడు జరిగించేటువంటిది ఏంటంటే, ఫైనల్గా వీటన్నిటి నుండి మనల్ని తప్పించి మనలను ఆయన చిత్తానుసారంగా ఏ విధమైనటువంటి మార్గంలో ఆయన తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడో ఆ మార్గముల ద్వారా మనలను నడిపించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం ఉంచుకునవలసి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని వెంబడించుట అనగానే దేవుడు సమస్తమైనటువంటి జ్ఞాని కాబట్టి, సమస్తమైనటువంటి వారికి మూలం కాబట్టి, ఆయనను మనం అనుసరిస్తున్నప్పుడు ఏ విధమైన ఆపద మనకు ఉండదండి, ఏ విధమైన కష్టము మనకు ఉండదండి, ఇరుకు ఇబ్బంది ఏమి ఉండదండి. మనం ఈ లోకములో ఫ్రీగా ఇతరుల వలనే అన్యుల వలనే మనం ఏమైతే ఎలా అయితే పనులు చేసుకుంటామో ఈ లోక సంబంధమైనటువంటి పనులు, అదే విధంగా మనం చేసుకోగలిగినటువంటి దానికన్నా ఇంకా ఎక్కువ స్వేచ్ఛ స్వాతంత్రం దేవుడు మనకి ఇస్తాడండి అని అనుకుంటూ ఉంటారు. అది సరికాదండి. దేవుణ్ణి నువ్వు వెంబడించేటప్పుడు నువ్వు ఇరుకు మార్గంలో ప్రయాణించవలసి ఉన్నది. నువ్వు దేవుని వెంబడించుటను బట్టి అనేకులు నీకు వ్యతిరేకులైనటువంటి వారుగా అవుతూ ఉంటారు. దేవుని నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి అనేకమైనటువంటి ఆపదలు, హింసలు, అవమానములు అనేటువంటివి నీకు ఎదురయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నిటినీ నీవు అధిగమించినటువంటి వాడవై లోకయాత్ర నీవు కొనసాగించవలసి ఉన్నది. ఇది మనము జ్ఞాపకం ఉంచుకునవలసినటువంటి విషయమై ఉన్నది. ఆ తర్వాత క్రిస్మస్ వృత్తాంతమును గురించి ఇంకా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వృత్తాంతములో మనకు కనిపించేటువంటిది సంబరం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దేవదూతలే ఆకాశములో కనపడి సైన్య సమూహంగా వారు పాటలు పాడుతూ ఆ గొల్లలకు తెలియజేసినప్పుడు వారికి ఆశ్చర్యము కలిగింది, సంబరము సహితము కలిగినది. అదే విధముగా జ్ఞానులైనటువంటి వారికి తార కనిపించినప్పుడు వారికి సంబరము కలిగినది, ఆశ్చర్యము సహితము కలిగినది. మరియా తన బిడ్డను తీసుకుని పశువుల తొట్టెలో బిడ్డను ఉంచి అక్కడ ఉన్నప్పుడు ఎక్కడి నుండో బయలుదేరి వచ్చినటువంటి జ్ఞానులు, గొర్రెల కాపరులు వీళ్ళు వచ్చి మేము ఎందువల్ల ఎక్కడి నుండి వచ్చాము అని ఆ విషయములను చెప్పినప్పుడు అప్పుడు ఆమెకి సంబరము కలిగినది, ఆశ్చర్యము సహితం కలిగినది. మరియకు దూత ప్రత్యక్షమైనప్పుడు సంబరము కలిగినది, ఆశ్చర్యము కలిగినది. ఈ విధంగా క్రిస్మస్ వృత్తాంతంలో అనేకమైనటువంటి సంబరములు, ఆశ్చర్యములకు సంబంధించినటువంటి విషయములు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దినములలో మనం చేస్తున్నటువంటిది ఏంటంటే, ఆశ్చర్యం మాట ఎలా ఉన్నా సరే సంబరానికి మాత్రమే పరిమితమైపోయినటువంటి వారంగా మనం ఉంటున్నాము. దేవుడు తన రక్షణను ఇచ్చు నిమిత్తమై తన కుమారుని ఈ లోకమునకు పంపినటువంటి ఆ యొక్క వృత్తాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమై ఉన్నది, ఎందువలన ఆయన క్రీస్తును ఈ లోకానికి పంపాడు, ఏం జరిగింది, ఇవన్నీ ఆలోచించేటువంటి వారంగా ఉండము. కానీ మనము చేసేటువంటిది ఏంటంటే, దినాల్లో సంబరములకు పరిమితం అయిపోయినటువంటి వారమై మనము చేసేటువంటి యొక్క వేషధారణతోనూ మానసికమైనటువంటి ఉల్లాసముతోనూ మనము సంబరపడిపోయినటువంటి వారంగానే ఉంటున్నాం తప్ప, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి, అనుగ్రహించాలి అని ఉన్నటువంటి ఆ యొక్క అసలైనటువంటి రక్షణానందమును మనం సొంతం చేసుకునేటువంటి వారంగా ఉండటం లేదు. క్రిస్మస్ వృత్తాంతంలో ఆశ అనేటువంటిది, ఆసక్తి అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. గొర్రెల కాపరులకు, జ్ఞానులకు దేవుడు క్రీస్తు యొక్క ఉద్భవమును గురించి తెలియజేసినప్పుడు వారిలో ఆశ అనేటువంటిది కలిగింది, ఆసక్తి అనేటువంటిది కలిగినది. ఏమైనది ఇది, దీనిని చూడవలసి ఉన్నది, ఎక్కడ ఉన్నా సరే, ఎంత దూరమైనా సరే, ఎక్కడ ఈ విషయం జరిగినప్పటికీ మనము వెళ్ళి చూడవలసి ఉన్నది అనేటువంటి ఆ యొక్క ఆశ వారికి కలిగినట్లుగా మనం చూస్తున్నాము. చాలా మందికి ఆశ అనేటువంటిది ఉండొచ్చు, కానీ దాన్ని ఫాలో అయ్యేటువంటిది ఉండదు. ఇనీషియల్గా వారికి ఆశ అనేటువంటిది కలగవచ్చు, మనం కూడా వెళదామా చూద్దామా అని ప్రారంభిస్తారు. వారి మధ్యలోనే మానేసేటువంటి వారిగా కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమందికి అసలు ఆశ అనేదే ఉండదు, అసలు మనం ఎందుకు వెళతాం లేదండి, ఇవన్నీ మనకి జరిగాయి కాదులేండి, ఏదో పైన కనపడ్డారు చెప్పారుగా జాలండి పదండి అని వెళ్ళిపోయేటువంటి తత్వంతో అనేక మంది ఉంటూ ఉంటారు. క్రీస్తును వెంబడించేటువంటి విషయంలో మనము ఆశను కలిగి ఉండవలసి ఉన్నది, ఆసక్తిని సహితము కలిగి ఉండవలసి ఉన్నది. అంతేకాకుండా క్రియలతో కూడినటువంటి విశ్వాసమును సహితము మనము కలిగి ఉండవలసి ఉన్నది. అంటే ఈ గొర్రెల కాపరులైనటువంటి వారు, ఈ జ్ఞానులైనటువంటి వారు క్రియలతో కూడినటువంటి, విశ్వాసముతో కూడినటువంటి ప్రయాణమును వారు ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రియలు లేనటువంటి విశ్వాసం అనేటువంటిది మృతమైనది అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. మనము రక్షణానందమును సొంతం చేసుకునవాలంటే, క్రీస్తును వెంబడించాలంటే, క్రీస్తులో నిలిచి కొనసాగాలంటే మనకు కావలసినటువంటిది క్రియలతో కూడినటువంటి విశ్వాసమై ఉన్నది. ఈ విశ్వాసమును మనం పొందేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. క్రిస్మస్ యొక్క వృత్తాంతములో ఇంకా మనం చూడగలిగినట్లయితే, ఈ వృత్తాంతములో మనకు మొదలుపెట్టుట, కొనసాగించుట, సహించుట, ముగించుట అనేటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. మొదలుపెట్టుట, ఏ పనినైనా సరే మనము చేయాలని అంటే మొట్టమొదటిగా మనము దాని గురించి నిర్ణయం తీసుకునవలసి ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మొదలు పెట్టవలసి ఉంటుంది. మొదలు పెట్టిన తర్వాత దానిని కొనసాగించేటువంటి వారంగా మనము ఉండవలసి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, మొదలు పెట్టేటప్పుడు వారికి ఆరంభ సూరత్వం చాలా ఉంటుంది. చాలా ఇమోషనల్గా అది ఇది మొదలు పెట్టేసి ఒకటి రెండు రోజుల పాటు వాళ్ళని తట్టుకోవటమే కష్టంగా ఉండేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే అతి త్వరలోనే వాళ్ళు కొనసాగించేటువంటి వారుగా ఉండరు, కానీ వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో నడిచినప్పుడు సహితము ఆయనను వెంబడించినటువంటి వారిలో అనేకులు ఆ తర్వాత ఆయనను వెంబడించలేదు, ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లుగా మనము దైవ గ్రంథంలో చూడవచ్చు. కాబట్టి ఈ గొర్రెల కాపురులైనటువంటి వారికిని, తర్వాత జ్ఞానులైనటువంటి వారికిని దేవుడు ఈ వార్తను, క్రిస్మస్ వార్తను తెలియజేసినప్పుడు వారు ఆలోచించినారు, నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వారి ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. అంతటితో ఆగిపోలేదు, కొనసాగించారు. వారు దానిని ఎంతకాలం కొనసాగించారో మనకైతే తెలియదు. ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రయాణించారో, ఎంత దూరం ప్రయాణించారో, ఎలాంటి మార్గాల్లో ప్రయాణించారో అనేటువంటిది, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు గడిపారో, ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకున్నారో, ఏమి తిన్నారో, ఇలాంటివి డీటెయిల్స్ మనకు తెలియదు. కానీ తప్పనిసరిగా వారు కొనసాగించినటువంటి వారుగా మాత్రము ఉన్నారు. ఈ కొనసాగింపు అనేటువంటిది మనము ఏ పని చేసినప్పటికీ దానిలో దాదాపు 90% ఇదే నిర్ణయించేటువంటిదిగా ఉంటుంది, దాని యొక్క సక్సెస్ రేట్ని. ఎందుకంటే చాలామంది మొదలు పెడతారు, కొనసాగించరు. కొంతమంది మొదట్లోనే ఆగిపోతే, కొంతమంది మధ్యలో ఆగిపోతారు, కొంతమంది చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి వారు ఉంటుంటారు. కాబట్టి నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనము అన్ని విషయాల్లోనూ సహితము అది ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటువంటిదిగా ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకునవలసి ఉంటుంది. తర్వాత సహించుట అనేటువంటిది ఈ కొనసాగించుటలో ఎన్నోసార్లు అవసరమైనటువంటిదిగా ఉంటుంది. కొంతమందికి సహనం అనేటువంటిది కనపడదు. వాళ్ళు ఏదో చేద్దామని మొదలు పెడతారే తప్ప వారికి ఏమాత్రము ఇష్టం కాని ఏ విధంగా జరిగినప్పటికీ దాన్ని వదిలిపెట్టేసి మూతి ముడుచుకొని వెనకకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు. క్రీస్తును వెంబడించేటువంటి విషయంలో సహనం అనేటువంటిది, ఓర్పు అనేటువంటిది మనకు ఎంతో అవసరమైనటువంటిదిగా ఉంటుంది. అన్యులైనటువంటి వారు మాట్లాడిన విధంగా మనం మాట్లాడలేము. అన్యులైనటువంటి వారు ప్రవర్తించిన విధంగా కుటిలముగా దెబ్బకు దెబ్బ చెల్లిస్తామనే విధంగా మనము బ్రతికేటువంటి వారంగా ఉండము. కానీ మనము సహనముతోనూ దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వారమై జయించేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. లేకపోయినట్లయితే మనము మధ్యలోనే సహించినటువంటి వారంగా వెనకకు తిరిగి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాం. తర్వాత ముగించేటువంటి వారము. ముగించుట అంటే ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ముగించేయటం కాదు. మొదలుపెట్టి కొనసాగించి సహించి ముగించినటువంటి వారంగా, అంటే ఆ పని అంతా కూడా పూర్తి చేసి ముగించినటువంటి వారంగా మనము ఉండాల్సి ఉన్నది. ఇది క్రిస్మస్ యొక్క వృత్తాంతంలో మనకు స్పష్టంగా కనపడేటువంటి విషయంగా ఉంటూ ఉన్నది. తరువాత క్రిస్మస్ యొక్క వృత్తాంతంలో విశ్వసించుట అనేటువంటిది, విధేయత చూపుట అనేటువంటిది, జీవించుట అనేటువంటిది, ఈ మూడు కూడా కనపడుతూ ఉన్నాయి మనకి. విశ్వసించుట, గొర్రెల కాపరులకు దూతలు పాడుతూ సువార్త మనం తెలియజేసినప్పుడు అదేదో జరుగుతుందని అనుకున్నా సంబరపడిపి ఊరుకోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన మాటలను ఆలకించారు, ఆ మాటలను విశ్వసించారు. విశ్వసించిన తర్వాత విధేయత చూపారు. వారు వెళ్ళి ఆ క్రీస్తును చూడాలని, ఆయనకు మొక్కి పూజించాలని వారు కానుకలను సహితము తీసుకుని వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. కానుకలు ఇక్కడి నుంచి పట్టుకెళ్లారంటే ఆయన యొద్దకు తప్పనిసరిగా వెళ్ళాలి, ఆయనకు వాటిని ఇచ్చి తీరాలి కానుకలుగా అనేటువంటి ఉద్దేశంతోనే, దృఢమైన సంకల్పంతోనే వారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి విశ్వసించుట అనేటువంటిది, విధేయత చూపుట అనేటువంటిది, జీవించుట అనేటువంటిది, ఈ మూడు కూడాను ఒకదానితో ఒకటి ముడిపడినటువంటివిగాను ఉన్నవి. ఇవి కలిసి పనిచేయవలసినటువంటివిగా మన యొక్క రక్షణ జీవితంలో కొనసాగింపులో ప్రధానమైన పాత్రను పోషించేటువంటివిగా అవి ఉంటాయి అని మనము గ్రహించవలసి ఉన్నది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క వృత్తాంతములు సహితము వీటిని స్పష్టంగా మనము గమనించవచ్చు. తరువాత లోబడుట అనేటువంటిది, ఏకీభవించుట అనేటువంటిది, సహకరించుట అనేటువంటిది, సహాయము చేయుట అనేటువంటిది, ఇవన్నీ కూడాను వీరిలో మనము చూడవచ్చు. లోబడుట, దేవుడు తెలియజేసినప్పుడు వారు లోబడినారు, ఏకీభవించినారు, ఒకరితో ఒకరు ఏకీభవించినారు. వెళదామరా అంటే ఇంకో అతను ఏమెళ్తావులే అన్నాడు అనుకో, అలాగలేరా వెళదావలేరా అని వాళ్ళని కూడాను కలుపుకొని అతని మనసును కూడా మార్చి ఈ విధంగా అందరు ఏకీభవించినటువంటి వారై ముందుకు కదలటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. సహకరించినటువంటి వారుగా ఉన్నారు, ఒకరి బాధలను ఒకళ్ళు అర్థం చేసుకున్నారు, ఒకరి బాధలలో మరొకరు సహాయం చేసినటువంటి వారుగా ఉన్నారు. ఈ విధంగా ఒకరికొకరు సహకరిస్తూ సహాయం చేస్తూ వారు ముందుకు కదిలినట్లుగా మనము ఈ క్రిస్మస్ వృత్తాంతములో చూస్తూ ఉన్నాము. తర్వాతది సమయమును వెచ్చించుట అనేటువంటిది మనం ఇక్కడ క్రిస్మస్ వృత్తాంతములో చూస్తున్నాము. వారు ఎక్కడి నుంచి బయలుదేరారో తెలియదు, ఎంతకాలం ప్రయాణించారో తెలియదు, డే టు డే వారు రోజు ఏం చేస్తూ ఉండేవాళ్ళో తెలియదు. సడన్ గా ఈ విషయములు వారికి కనబడినప్పుడు వారు సమయమును వెచ్చించుటకు నిర్ణయించుకుని ఆ విధంగా వెచ్చించి ఉన్నారు. మనము సమయమును వెచ్చించేటువంటి వారంగా ఉండము. దేనికి వెచ్చిస్తామంటే సంబరాలకి, ఈ లోకంలో ఉన్న వెర్రితనానికి, ఇలాంటి వాటికి చాలా సమయం వెచ్చించేటువంటి వారంగా మనం ఉంటాం. గాని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించేటువంటి వారం గాను, ఆయన యొక్క వాక్యమును నిదానించి చూచి ధ్యానించి నేర్చుకునేటువంటి ఆ యొక్క విధంగా సమయం వెచ్చించేటువంటి వారంగా మనం ఉన్నాం. మరి ముఖ్యముగా మనకు తెలియజేయబడినటువంటి యొక్క సమాచారమును మనము గ్రహించినటువంటి వారమై మన హృదయములను చక్కబెట్టుకునేటువంటి విధంగా మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉండము. ఇది క్రైస్తవ జీవితంలో సరైనటువంటిది కాదు. మనము సమయమును వెచ్చించేటువంటి వారంగా ఉండాలి, సద్వినియోగం చేసుకునేటువంటి వారంగా సహితము మనము ఉండవలసి ఉన్నది. తర్వాత క్రిస్మస్ వృత్తాంతంలో సార్థకము చేసుకునుట అనేటువంటిది సహితం మనము చూడగలము. సార్థకము చేసుకునుట అంటే నెమ్మదిగా, ఒకేసారి రాదది, దానిని ఏం చేయాలంటే ట్రైనింగ్ అంటామన్నమాట. దానిని అనేక సార్లు చేయటం ద్వారా దానిలో ప్రావీణ్యతను సంపాదించు అనేటువంటి అర్థంలో మనం సార్థకము చేసుకున్నట్టు అనేటువంటిది ఆలోచించవలసి ఉంటుంది. విశ్వాస జీవితంలో మనము ఈ దినమందు బ్రతుకుతాము, అయిపోయింది, ఈ దినం అయిపోయింది, రేపటి కొరకు దేవుడు మరికొన్ని విషయాలని నీకోసం నేర్చుకునవలసినటువంటి వాటిని ఉంచుతాడు, వాటిని సహితం మనము నేర్చుకునవలసి ఉంటుంది. ఈ విధంగా దినదినము, ప్రతిదినము, ప్రతి విషయంలోనూ మనము దేవునికి లోబడుతూ మన విశ్వాసమును సార్థకము చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ క్రిస్మస్ యొక్క వృత్తాంతములో సహితము వీరి యొక్క ప్రయాణములో ఎన్నో విషయములలో వారు విశ్వాసమును సార్థకము చేసుకునవలసినటువంటి అవసరత ఈ గొల్లలకును జ్ఞానులకును ఉండినది. కాబట్టి సార్థకము చేసుకునుట అనేటువంటిది ఇది చాలా ప్రధానమైన అంశమని మనము జ్ఞాపకం ఉంచుకునవలసి ఉంటుంది. తర్వాత క్రిస్మస్ వృత్తాంతములో అనుమానములను, అవిశ్వాసమును అధిగమించుట అనేటువంటిది సైతం మనము చూడవచ్చు. అనుమానం అనేటువంటిది, అవిశ్వాసం అనేటువంటిది అప్పుడప్పుడు కలగటం అనేటువంటిది మనం చూడవచ్చు. మన యొక్క విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు నుండి మనము క్రీస్తును చేరే వరకు సహితము మన యొక్క ఈ విశ్వాస జీవితంలో ఎన్నో అనుమానములు అనేటువంటివి, అవిశ్వాసం కలగటం అనేటువంటిది ఎన్నోసార్లు గమనించవచ్చు మనం. నేను ఇంతకాలము విశ్వాసిగా బ్రతికాను, నాకు అనుమానం రావటం ఏంటి, నాకు అవిశ్వాసం కలగటం ఏంటి అని మనం అనుకునేటువంటి ఆ యొక్క సమయం ఏదీ లేదు. ఎప్పుడు సాతానుడు ఏ విధంగా మనకు అవిశ్వాసమును కలుగజేయగలడు, మనకు చేతగానటువంటి పరిస్థితులలోనికి మనలను నెట్టి మనకు అనుమానం అనేటువంటి దాన్ని, అవిశ్వాసం అనేటువంటి దానిని ఏ విధంగా వాడు కలుగజేయడో మనకు తెలియదు. పెద్ద పెద్దలైనటువంటి వారు, విశ్వాసములు ఎంతో సార్థకము చేసుకున్నటువంటి వారు సహితం ఒకనొక సమయం వచ్చేటప్పటికి వారు అవిశ్వాసులు అయిపోయినట్లుగా మనకు చరిత్రను చూచినట్లయితే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నీవును నేనును ఏపాటి వారము. ఈ క్రిస్మస్ వృత్తాంతములో అనుమానములు అవిశ్వాసములు అనేటువంటివి ఎన్నో వారికి కలిగి ఉండవచ్చు. వారు వెళుతూ ఉన్నప్పుడు సగం వరకు వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి ఈ వాగులు దాటవలసినటువంటి అవసరాలు, కొండలను గుట్టలను లోయలను వీటన్నిటి ద్వారా వెళ్లవలసి వచ్చినప్పుడు ఎన్ని అనుమానాలు వచ్చినాయో, అవిశ్వాసం అనేటువంటిది ఎలా వచ్చిందో వాళ్ళకి, వీటన్నిటిలోనూ వాళ్ళు వెనుతిరిగి చూడకుండగా ముందుకే వెళ్ళటం అనేటువంటిది నేర్చుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ క్రిస్మస్ వృత్తాంతంలో నిరీక్షించుట అనేటువంటి దానిని మనం ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకునవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక నిరీక్షణ కలిగినటువంటి వారుగా ముందుకు సాగుతున్నారు. మేము రక్షకుని చూచుటకు వెళుతున్నాము, రక్షకుని చూడనే ఉన్నాము, మేము కష్టములలో ఉన్నాము, నష్టములలో ఉన్నాము, అనేకమైన ఇరుకులు ఇబ్బందులు మాకు కలుగుతున్నవి, అయినప్పటికీ మేము రక్షకుని చూచటానికి వెళుతున్నాము, చూడనై ఉన్నాము. రక్షకుని చూచుట మా యొక్క ముఖ్య ఉద్దేశము, మా యొక్క గురి గమ్యమై ఉన్నది, కానీ దాని నుండి వెనుతిరిగిపోవటం అనేటువంటిది మా యొక్క గురి గమ్యము కాదు. కాబట్టి ఏమి జరిగినప్పటికీ మేము నిరీక్షణ కలిగినటువంటి వారమై ముందుకు వెళతాము అనేటువంటి యొక్క ఒక్క నిరీక్షణతో వారు ముందుకు కదిలినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తును వెంబడించేటువంటి సైనికులుగా విశ్వాసులుగా మనము సహితము ఎల్లప్పుడూ నిరీక్షించేటువంటి వారమై ఉండాలి. అసహనం అనేటువంటిది మనలను అనేక సార్లు ఈ నిరీక్షణ నుండి దూరపరచడానికి చూస్తూ ఉంటుంది. పరిస్థితులు అనేటువంటివి జటిలంగా తయారవుతున్నప్పుడు, మనం విసిగిపోయినప్పుడు మనం ఏమంటామంటే, ఇవన్నీ లాభం లేదులేండి, ఇవి వదిలేసేసి మనం కూడా ఏంటంటే లోకస్తుల్లాగానే వాళ్ళ పద్ధతుల్లోనికి వెళ్ళిపోయి మనం ఇదంతా పక్కన పెట్టేసేసి ఫ్రీగా ఉంటే సరిపోద్దండి, అనవసరంగా ఈ పచ్చం ఇవన్నీ చేయటం వేస్ట్ అండి అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. లేదు, మనము నిరీక్షించవలసినటువంటి వారమై ఉన్నాము. ఏది జరిగినప్పటికీ క్రీస్తును వెంబడించేటువంటి వారంగానే ఉండవలం, జారేటువంటి వారంగా ఉంటాము. అయితే జారుతున్నాం అని చెప్పి ఇంకను జారిపోయేటువంటి వారంగా ఉండకూడదు, కానీ ఆ జారినంత వరకే ఉండి మిగిలినటువంటిది జారకుండా పట్టుకునేటువంటి వారంగా మనము రక్షణను కొనసాగించవలసినటువంటి వారమై ఉంటూ ఉంటాము. క్రిస్మస్ యొక్క సందేశములో వృత్తాంతములో నడచుట అనేటువంటిది ఉన్నది, వెంబడించుట అనేటువంటిది ఉన్నది, ప్రయాణించుట అనేటువంటిది ఉన్నది. నడచుట అనేటువంటిది, వెంబడించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలై ఉన్నాయి. నడచుట అనేటువంటిది విశ్వాస జీవితమునకు అది ఎల్లప్పుడూ నువ్వు చేయవలసినటువంటి అంశంగా ఉంటుంది. నువ్వు నడిచేటువంటి వాడుగా ఉండాలి, నువ్వు ఆగిపోయేటువంటి వాడుగా ఉండకూడదు. వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఈ గొల్లలు జ్ఞానులు వాళ్ళు నడిచేటువంటి వారుగా ఉన్నారు, వారు ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వారుగా ఉన్నారు, వారు ఒకరినొకరు వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క మార్గము ఏ విధంగా వారికి చూపబడుతున్నదో, ఎటు వెళ్ళాలి అని చూపబడుతున్నదో, తార ఎటువైపునకు వెళుతూ ఉన్నదో, ఆ విధంగా వారు ప్రయాణిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి నడుచుట అనేటువంటిది, వెంబడించుట అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశములై ఉంటాయి. నడుచుట అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచేటువంటి వాడుగా ఉండకూడదు, వెంబడించేటువంటి వారుగా ఉండాలి. వెంబడించుట అంటే నువ్వు దేవునిని లక్ష్య పెట్టేటప్పుడు దేవుని యొక్క చిత్తమును మాత్రమే చేయాలని నిజంగా నీ హృదయంలో ఆశించినటువంటి వాడు అయినప్పుడు దేవుడు నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. తన ఆత్మ చేత ఆయన యొక్క గైడెన్స్ అనేటువంటిది ఇస్తూ నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ యొక్క తాకిడిని నువ్వు తెలుసుకున్నటువంటి వాడై ఆ గైడెన్స్ ను నువ్వు వెంబడించేటువంటి వాడుగా ఉండాల్సి ఉంటుంది. ఇది క్రిస్మస్ యొక్క వృత్తాంతములో గొల్లల విషయములోను జ్ఞానుల విషయములోను మనము చూచేటువంటి వారంగా అవుంటున్నాము. చివరిగా ఈ క్రిస్మస్ వృత్తాంతాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునిని వెంబడించేటువంటి ఈ యొక్క మార్గం అనేటువంటిది మనకి ఓ రోజా పువ్వులు వేసినటువంటి ఒక మార్గంగా ఉండదు, కానీ దానిలో ఆపదలు అనేటువంటివి, ఇరుకులు ఇబ్బందులు అనేటువంటివి, అనుమానాల్ని కలిగించేటువంటి సంభవములు అనేటువంటివి ఎప్పుడు ఉండేటువంటివిగా ఉంటాయి. వీటన్నిటిలోనూ సరైన మార్గం ఏదో, ఏ మార్గమున వెళ్లవలసినదో, ఏమి చేయవలసినదో నీకు తెలియజేసేటువంటి వాడెవరంటే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివి అయినట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను సరైనటువంటి రీతిలో నడిపిస్తూ నిన్ను ముందుకు సాగేటువంటి వాడుగా చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇదే విషయాన్ని ఈ గొల్లల విషయంలోను జ్ఞానుల విషయంలో సహితము ఆనాడు పరిశుద్ధాత్మే వారిని నడిపించినటువంటి వాడుగా ఉండి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత క్రిస్మస్ యొక్క సందేశములో వృత్తాంతములో మనము పూజించుటను చూస్తాము, కానుకలు సమర్పించటం అనేటువంటిది చూస్తాము, మ్రొక్కుట అనేటువంటిది మనం చూస్తాము, ఆరాధించుట అనేటువంటిది చూస్తాము. క్రిస్మస్ అనగానే మనము పూజించవలసినటువంటి సమయము, మ్రొక్కవలసినటువంటి సమయం, ఆరాధించవలసినటువంటి సమయం, మన కానుకలు సమర్పించవలసినటువంటి సమయము అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. చాలా మంది ఈ కానుకలు సమర్పించుట అనగానే ఏదో వారికి తోచినంత, చేతికి వచ్చినంత చందా సంచిలో వేసి కానుకను సమర్పించామండి అని అనుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు. దేవుడు మొదటగా నేనుండి ఆశించేటువంటిది ఏంటంటే నీ హృదయాన్ని ఆయనకు కానుకగా అర్పించాలని కోరుతూ ఉన్నాడు. నీ యొక్క హృదయంలో మొదటి స్థానమును ఆయనకు అర్పించాలని ఆయన కోరేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ స్థానమును దేవునికి నువ్వు ముందుగా అప్పగించిన తర్వాత ఈ లోక సంబంధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి కొలది నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క వాంఛను బట్టి దేవునికి నీవు కానుకలు ఇవ్వవచ్చును. అయితే నీ యొక్క హృదయంలో స్థానమును ఇవ్వకుండగా నీవు ఈ లోక సంబంధమైనటువంటి ఏవి చేసినప్పటికీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇదిగోండి ఎవరో అజ్ఞాన భక్తుడండి శ్రీవారి హుండీలో 1 కోటి రూపాయలు వేసాడండి తెలియనటువంటి ఆయన అని చెప్తుంటారు. 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వేశాడు? ఆయన వ్యాపారంలో గవర్నమెంట్ను మోసగించి ఈ యొక్క పన్నులు అనేటువంటివి చెల్లించకుండా ఎన్నో కోట్ల రూపాయలు అనేటువంటి ప్రజాధనాన్ని కొట్టేసినటువంటి ఈ యొక్క రీతిలో సంపాదించి ఇక్కడికి వచ్చి ఎవరో తెలియకుండా 1 కోటి రూపాయలు శ్రీవారి హుండీలో వేశాడు, లేకపోతే సందా సంఖ్యలో వేశాడు. ఇది సరైనటువంటిది కాదు. నీవు దేవునికి ఏదో డబ్బు ఇచ్చేసినందువల్ల దేవుడు ముత్తట పడిపోతాడని ఎన్నడూ ఆశించవద్దు. చాలా మంది క్రైస్తవులు సహితం ఇదే రకంగా తయారవుతా ఉన్నారు. ఎవరో ఎక్కడి నుంచో అనౌన్స్ చేస్తారు, ఏమండి మీరు నెల నెల ఇంత పంపించినట్లయితే మీ యొక్క పేరు మేము ఒక ప్రత్యేకమైనటువంటి లిస్ట్ లో పెట్టి మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి అని అనౌన్స్ చేస్తారు. వీళ్ళు వీళ్ళ నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి వారుగా సహితం ఉండరు. కాబట్టి దాన్ని కూడాను ఏదో డబ్బు ఇచ్చి పని చేయించుకున్నట్లుగా ఈ పనిని సహితము నెల నెల వాళ్ళకి ఏదో 100, 200, 500 పంపించేసేటువంటి విధంగా ఆ యొక్క ప్రార్థన ఏదో నా పక్షంగా వాళ్ళే చేస్తారు, కాబట్టి దేవుడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడు అని వారు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి వాళ్ళ నిమిత్తమై వాళ్లే ప్రార్థించుకోవటం అనేటువంటిది, వేరి హృదయమును దేవునికి సమర్పించుకోవటం అనేటువంటి దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఆ పనిచేసేటువంటి వారుగా ఉండరు. అది పనిచేసేటువంటిదిగా ఉండదండి. ఆ చెప్పేటువంటి వారు తప్పిదం చేస్తున్నారు, ఇచ్చేసేటువంటి వారు సహితము తప్పిదము చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటివి మనకు పనిచేసేటువంటివిగా ఉండవు. నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నీవు మ్రొక్కేటువంటి వాడివై ఉండాలి, నీవు పూజించేటువంటి వాడివై ఉండాలి, నీవు కానుకలు సమర్పించేటువంటి వాడివై ఉండాలి, నీవు ఆరాధించేటువంటి వాడివై ఉండాలి. నీ పక్షంగా మరి ఒకరు వెళ్ళి ఆరాధించేటువంటి వారుగా ఉండరు. కోర్టులో మనం చూసినప్పుడు మన పక్షంగా వెళ్ళి వాదించేటువంటి వారిని మనం అద్దెకు పెట్టుకోవచ్చు, వారు మన పక్షంగా వెళ్ళి వారు మన పక్షంగా వాదిస్తారు. కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి నీకు నీవుగా వెళ్ళవలసి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీవు మ్రొక్కవలసి ఉంటుంది, నీవు ఆరాధించవలసి ఉంటుంది, నీవు పూజించవలసి ఉంటుంది. వీరందరూ కూడాను పట్టు వదలైనటువంటి వారిగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధ్యాసను కోల్పోకుండా ఆ గురిని గమ్యమును మర్చిపోకుండా ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ వారి వారి యొక్క జీవితంలో దానిని వెంబడించి కొనసాగించి ముందుకు సాగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని నడిపించాడు. చివరిగా వారికి మొట్టమొదటిగా వృత్తాంతం తెలియజేసినప్పటి నుండి ఈ యొక్క క్రిస్మస్ స్టోరీ అనేటువంటిది ఎండ్ అయిపోయేటప్పటికి మనము వారిని అడిగినట్లయితే మీ యొక్క జీవితంలో ఏమేమి అనుభవములు కలిగినవి అని ఆ గొల్లలను ఆ తర్వాత జ్ఞానులను మిగిలినటువంటి వారిని సహితం అడిగినట్లయితే ఒక్కొక్కరు ఒక రకంగా మనకు చెప్పి ఉండేవాళ్ళు. అయితే వీటన్నిటిలో కూడాను ఉన్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ఒకటి ఉన్నది, ఆ చిత్తానుసారంగా కార్యములు జరుగుతున్నవి, దేవుడు నిర్ణయించినటువంటి సమయములో నిర్ణయించిన రీతిగా కార్యములు జరుగుతున్నవి. ఈ కార్యములు జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఇవ్వబడినటువంటి సందేశమును మనము అమలు జరిపేటువంటి వారంగా ఉండాలి. ఈ విషయంలో మనకు సహనం అనేటువంటిది కావలసి ఉన్నది, గురిని గమ్యమును చేరవలని అనేటువంటి ఆ యొక్క కోరిక అనేటువంటిది కావాలి, నిరీక్షణతో ముందుకు వెళ్ళవలసి ఉన్నది, ఆ తర్వాత మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈ యొక్క పనులన్నీ చేసేటప్పుడు రకరకములైన సమస్యలు ఎదురవుతాయని, వాటిని మనము అధిగమించవలసి ఉంటుందని ఈ విషయములన్నీ కూడాను క్రిస్మస్ యొక్క సందేశములో ఇమిడి ఉన్నాయి. ఇంకా మనం విపులంగా చూడలేదు, పైపైన మనం చూచాము. అయితే ఈ విషయములను మనం చూసిన విషయములను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క కృప నిమిత్తము వేడుకునేటువంటి వారంగాను, ఆ రోజులలో ఉన్నటువంటి ఆ గొల్లలు జ్ఞానులు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఏ విధంగా తమను తాము దేవునికి సమర్పించుకొని ఆయన యొక్క దీవెనలను ఆశీర్వాదమును పొందారో ఆ విధంగా మనము సహితము పొందునట్లుగా దేవుడు మనకు తన కృపను దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, ఈ సాయంత్రం సమయం అందు మేము యొక్క సన్నిధిలోనికి వచ్చున్నాం. ఎన్నో క్రిస్మస్లను మా జీవితంలో మేము చూచున్నాము. అయితే క్రిస్మస్ ను గురించినటువంటి యొక్క సందేశంలో ఇమిడి ఉన్నటువంటి యొక్క అంశములను మేము ఈ దినమందు కొంత ధ్యానించినట్లుగా మీరు మాకు సహాయం చేసినారు. ఈ అంశములు అన్ని కూడాను మా యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడో ఒకసారి కనపడేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఆ దినములలో గొల్లలైన వారు జ్ఞానులైన వారు మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్ వృత్తాంతములో ఇమిడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఏ విధమైనటువంటి లోబడుటను చేసినటువంటి వారే విధేయులై మీ యొక్క సన్నిధిలో మీ యొక్క ఆశీర్వాదమును పొందినారు. ఇప్పుడు మేము కొంతవరకు చూచున్నాం. ఆ విధంగా మేము సహితము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మీకు లోబడి మీ ఆశీర్వాదమును పొందేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.